రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా భరతుడి భాతృప్రేమ అనే అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రసంగం వింటారు. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరు గత 47 సంవత్సరాలుగా స్వామికి భక్తులు. అంతేకాక తమ ప్రసంగాల ద్వారా స్వామితత్వాన్ని రాష్ట్రమంతటా అందిస్తున్నారు. తరువాత ఆంధ్రప్రదేశ్ మహిళా యువ సమన్వయకర్త కుమారి సాయి అరుణ గారితో ఇంటర్వ్యూ వింటారు. కుమారి సాయి అరుణ గారు స్వామివారి అనంతపురం మహిళా కళాశాలలో 1984-1989 సంవత్సరాలలో విద్యాభ్యాసం చేశారు. ఈ ఇంటర్వ్యూ మా విశాఖపట్నం స్టూడియోలో రికార్డు చేశారు. ఇప్పుడు ముందుగా భరతుడి భాతృప్రేమ అనే అంశంపై విఎస్ఆర్ మూర్తి గారి ఉపన్యాసం విందాం.
ఓం శ్రీ సాయిరాం. స్వామి భగవంతుడు లేక భక్తుడు లేడు, అలాగే భక్తుడు లేక భగవంతుడు లేడు అన్నారు స్వామి. నిజమా? విచారణ చెయ్యాలి మనం. ఎందుకంటే శ్రీమద్ రామాయణం గనక తీసుకున్నట్లయితే రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అది వరస. శ్రీరామచంద్రుడు తన శక్తిని 4 భాగాలు చేసుకుని 4గా అవతరించినటువంటి మహాపరిపూర్ణ అవతారం. అదే సమయంలో ఇంకో 2 సోదరద్వయాలున్నాయి. అవేమిటంటే ఇటు రామ భరత ఒక ఆస్పెక్ట్ అయితే వాలి సుగ్రీవ 2. మరి ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సాక్షాన్ నారాయణమూర్తి అయినటువంటి రాముడు, ఆ రామతత్వంలో నుంచి నారాయణతత్వంలో నుంచి వచ్చినటువంటి భరతుడు పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానంగా ఉన్నారు. ఈ రజస్తమోగుణాలు దాటినటువంటి ఈ పూర్ణ పురుషులిద్దరూ కూడా, లేదా ఇద్దరుగా కనిపిస్తున్న ఒకరు ఎలా, ఆ వైనమేమిటి విచారణ చేద్దాం. భగవంతుడి దగ్గర భక్తుడు ఉండటం సహజం, భక్తుడి కోసం భగవంతుడు ఆరాటపడటం సహజం. కాని అన్నదమ్ములయ్యుండి రాజ్యాధికారం కోసం కుటుంబాలను సంహారం చేసుకుని కేవలం సింహాసనం కోసం, ఐహిక భోగం కోసం వావి వరుసలు, ఏ రకమైన బాంధవ్యాలు విలువలేనటువంటి రోజుల్లో రామభరతులిద్దరూ కూడా మనకొక నీతిని, ఒక పాఠాన్ని చక్కగా వాళ్ల జీవితం ద్వారా, వారి అవతార కార్యక్రమం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. రాముడు ప్రజాపత్య పురుషుడు యొక్క యజ్ఞపాయసంలో నుంచి నారాయణుడు కౌసల్యాగర్భంలోకి ప్రవేశించాడు. సుమిత్రాగర్భంలో లక్ష్మణ శత్రుఘ్నులు, కైక గర్భంలో భరతస్వామి. భరతస్వామి అని ఎవరన్నారంటే రాముడే అన్నాడు ఆయన. ఆ స్వామి అంటే జ్ఞాని అనర్థం. ఆ స్వామే స్వామి అన్నాడు భరతుణ్ణి. ఎట్లా అనిపించుకోగలిగాడు? ఆ శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్లాడని, దశరథుడు మరణించాడని తెలుసుకున్నప్పుడు తల్లి దగ్గరకు వెళ్లి భరతుడు తీవ్రంగా మందలించాడు, నిందించాడు, ఆగ్రహించాడు. నా అన్నని కారణవులకు పంపుతావా అన్నాడు. అది దైవ నిర్ణయమని తెలియక, సరే కారణం ఏదైతే ఏమి, వశిష్ఠుల వారు కూడా పట్టాభిషేకం చేసుకునైనా తండ్రి లేడు, మీ అన్నగారు లేరు, తర్వాత వాడివి నువ్వు, కాబట్టి నువ్వు రాజ్యార్హత ఉన్నది, పైగా నీ తల్లి కోరిక అదే, ఆ కోరికని వరదానం ఇచ్చినవాడు నీ తండ్రి, కాబట్టి లోకం నిన్నేమీ అనదన్నప్పుడు నా జ్యేష్ఠ భ్రాత, నా పెద్ద అన్న రాముడు ఇక్కడ ఉండగా ఆ సింహాసనం మీద నేను కూర్చోగలనా? ఏమనుకుంటున్నారు? నేను కేవలం రాముడికి తమ్ముణ్ణి మాత్రమే కాదు, శ్రీరామచంద్రుడి యొక్క భక్తుణ్ణి అన్నాడు. అని ఎలా వెళ్లారు అరణ్యవాసానికంటే నారచీరలు కట్టుకుని రామలక్ష్మణుడు అమ్మవారు వెళ్లారన్నప్పుడు, అయితే నేను కూడా మునివేషంలోనే వెళతా, రాజువేషాన్ని నేను ఇక్కడే వదిలిపెడతానన్నాడు. మునివేషంలో శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్లాడు. ఇది కథంతా మనకు తెలుసు. అయితే పట్టాభిషేకానికి వచ్చిన రాముడితో భరతుడు ఒక మాట అన్నాడు. అన్నా, ఇదిగో కోశాగారం, ఇదిగో ధాన్యాగారం, ఇదిగో అస్త్రాగారం. అంటే అస్త్రాలు రాజులకు కావాలి, ధాన్యం కావాలి, సంపదలు కావాలి, అన్నీ కూడా ఈ 14 సంవత్సరాలు నన్ను తాకలేదన్నా, అక్కడే ఉన్నాయి, భద్రంగా నువ్వు చూసుకోవచ్చును అన్నాడు. అంటే ఎంత కౌటుంబికమైన సామాజికమైన రాజరిక ధర్మాన్ని భరతుడు ప్రతిపాదన చేశాడో చూడండి. అంతేకాదు వశిష్ఠుల వారితో ఒక మాట అన్నాడు భరతుడు, నేను రాజ్యకాముణ్ణి కాదు రామకాముణ్ణి అన్నాడు. నాకు ఒకే ఒక్క కోరిక, నా శరీరంలో ప్రత్యణువు కూడా నిండిపోయింది, అది రాముడు 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 కావాలన్న కోరిక, నేను రాముడికి చెందాలన్న కోరిక తప్ప అన్యని నాకు తెలియదన్నాడు భరతుడు. అసలు భరత శబ్దమేమిటి అంటే భగవంతుని యందు రతిగలవాడు భరతుడు. భా అంటే ప్రకాశం, వెలుగు మూలమది. అందుకనే భగవంతుడు రాముడా కృష్ణుడా భగవాన్ సత్యసాయి అంటే ఇవన్నీ కూడా ఒక ఉపాధి, ఒక రూపం, ఒక నామంతో వచ్చినాయి గాని మన స్వామిని కూడా ఈ శరీరాన్ని, ఈ రూపాన్ని, ఈ సత్యసాయి నామాన్ని దాటి చూడగలిగినట్లయితే స్వామి కూడా ఒక వెలుగు పుంజం, అది వెలుగు మూలం. అసలు వెలుగులకే వెలుగైనటువంటి మూలమైన వెలుగు గనక ఆ వెలుగుని దర్శనం చేసుకునేవాడు కనుక ఆయనకి భా అంటే ప్రకాశము, ప్రకాశమునందు రతి ఇష్టము కలిగినటువంటి వాడు గనక ఆయన భరతుడైనాడు. ఆ భరత శబ్దంలోనే ఆయనకి భక్త శబ్దం కూడా ఉన్నది. తర్వాత పరమ భాగవతోత్తముడైనటువంటి భరతుడు శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కుడైనటువంటి, అంటే అన్ని వేళలా రామపాదము, రామనామము, రామరూపము, రామతత్వము, రామభావం తప్ప అన్యమెరగనివాడు భరతుడు. సరే వెళ్లాడు, మనందరికీ తెలుసు, పాదుకలనన్నా అనుగ్రహించవయ్యా అని అడిగాడు. అట్లాగేలే అన్నాడు. రాముడు భరతుడు కాసేపు మాట్లాడుకున్నారు. పాదుకలు ఏం చేస్తాయి, నువ్వు వెళ్లి రాజ్యం ఏలుతూ ఉండు. సరేలే, నీ మాట మన్నిస్తాను, 14 ఏళ్లు అక్కడుండి నేను రానే వస్తా గదా అన్నాడు. అయినా లేదు, నువ్వున్నావు అంటే నీ ప్రతినిధిగా నీ పాదుకలన్నా ఇవ్వమన్నాడు. పాదుకలే ఎందుకు అడిగాడు, ఏదో ఉంగరమో ఏదో ఇవ్వచ్చు కదా. అంటే భారతీయ గురు సాంప్రదాయంలో పాదుకలకి చాలా విశిష్టత ఉన్నది. ఆ పాదుకల అడుగున అగస్త్యరేఖలుంటాయి. అగస్త్యరేఖాదభిరంచితాభ్యాం శ్రీ గురు పాదుకాభ్యాం అని కదా శ్లోకం. అంటే గురువు యొక్క పాదముల అడుగున అగస్త్యరేఖలుంటే మానవుడు అంటే సాధకుడు యొక్క అరచేత కర్మరేఖలున్నాయి. ఈ కర్మరేఖలు వెళ్లి గురువు యొక్క పాదాన్ని స్పృశించినప్పుడు అగస్త్యరేఖలు కర్మరేఖలు సంయోగించి మన కర్మలన్నీ కూడా నశించి పుణ్యాల మాలగా తయారవుతాయి. అందుకే స్వామి అంటారు చూడండి, మీకు తెలుసో తెలియకో కర్మమాల బరువుమాల కంఠమాలగా చేసుకుని వచ్చారు, నా దగ్గరకు రండి పుణ్యాల మాల చేస్తాను అన్నారు. అంటే శ్రీరామచంద్రుడి యొక్క పాదుకల యందు ఏమున్నది అంటే శ్రీరాముడి శక్తి నిక్షిప్తమై ఉన్నది, శ్రీరాముడి స్పర్శ ఉన్నది. అందుకనే గురుపాదుకా స్పర్శ, గురుపాద స్పర్శ, స్వామి యొక్క పాద నమస్కారాన్ని మనం కోరుకోవటం వెనక అర్థమింత ఉన్నది గనక భరతుడు కూడా మనవలనే ఏం కోరాలో అదే కోరాడు, పాదుకలు ఇవ్వమన్నారు. అందుకనే స్వామి పాదుక ఉత్సవం అనుగ్రహం చేసినప్పుడు పాదుకలిమ్ము పావననామా పరమపదమిమ్ము నెమ్మది నా హృదిని పాదాల పాదుకొన నిమ్ము అట్లా అడగాలి స్వామిని. పాదుకలు సంకేతం, పాదుకలు ప్రతీకలు, స్వామి యొక్క దివ్యమైనటువంటి పాదాలకి అవి ప్రతినిధులు గనక. అట్లాగే భరతుడు కూడా శ్రీరామచంద్ర పాదుకలని శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదాలుగా గ్రహించాడు, తీసుకొచ్చాడు, సింహాసనంలో కూర్చోబెట్టాడు వాటిని. ఎక్కడో ప్రత్యేకమైన మరొక సింహాసనం కాదు, ఎక్కడ రాముడు రాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యం ఏలబోతున్నాడో అక్కడే వాటిని కూర్చోబెట్టారు. ఎలా కూర్చోబెట్టి ఏం చేశాడు ఆ పాదుకలని అంటే ఝంకారాకృతి సమగానములతో శైలాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో లావణ్యరేఖా నిరాతంకం వైచను పాదుకాయుగమున్ ప్రోజ్జత్సింహపదమునన్ శంకాపేతముగాగనుంచి రఘువంశస్వామిగా చూచుచున్. ఏం చేశాడు భరతుడంటే ఝంకారాకృతి సమగానములతో, రోజు వేదం చదివేవాడట, సమగానం చేసేవాడు. ఎట్లా ఆ ఝంకారాకృతి అంటే ఒక భ్రమరం, ఒక తుమ్మెద ఎట్లాగైతే ఝంకారం చేస్తుంటుందో భ్రమర కీటక న్యాయంలో రాముడికి తనకి అభేదం కల్పించేటువంటి అద్వైత స్థితిలోకి వెళ్లేట్లుగా పాదుకల దగ్గర ప్రతిరోజు సామ వేదం చదివాడు ఆయన. సామ వేదం చదవటం అంటే సామగానం చేయటమే. శైలాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో, అనేకమైనటువంటి గీతాలాపాలు, రామ సంకీర్తనం చేశాడు, గుణగాన సంకీర్తనం చేశాడు. లావణ్య రేఖానిరాతంకంబైతను పాదుకాయుగమున్, ఆ శ్రీరాముడి యొక్క దివ్య పాదుకల యొక్క ఆకారం ఎట్లా ఉన్నదో, రాముని యొక్క రూపాన్ని, భావాన్ని, తత్వాన్ని పరమ భక్తి పారమ్యంతో రోజూ అనుగ్రహిస్తూ దానిని చూస్తూ ఏం చేశాడయ్యా అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దానిని ఎలా చూస్తున్నాడు,
రఘువంశస్వామిగా చూచుచున్.
ఆ రెండు పాదుకలు మా అన్నగారు రాముడే, అయోధ్యానగర రాజును చూసినట్టుగా చూశాడు. అంటే పాదుకలకి రాముడికి అభిన్నాన్ని పాటించాడు. అయితే భరతుడు ఒక మాట రాముడికి చెప్పి వెళ్లాడు. ఏం చెప్పాడయ్యా అంటే, 14 ఏళ్ల వనవాసం ఎప్పుడు ముగుస్తుందో వశిష్ఠుల వారు నాకు చెప్పారు. నేను ఆ సమయం కోసం నీ ఆజ్ఞ ప్రకారం మళ్లీ వెనక్కి వెళుతున్నా. తండ్రి ఆజ్ఞ పాటించి నువ్వు వనానికి వచ్చావు. తండ్రి లేడు మనకి. తండ్రి తర్వాత పెద్దన్నవి నీవు తండ్రివి గనక నీ ఆజ్ఞ పాలించి నేను వెనక్కి వెళుతున్నా. నిజానికి నాకు వెళ్లటం ఇష్టం లేదు. ఎలాగూ నారచీరలతో వచ్చాను, నీతో పాటే 14 ఏళ్లు గడుపుదామనుకున్నా. కాని నువ్వు వెళ్ళు అన్నావు కదా, తిరిగి వెళుతున్నా పాదుకలతో. కాని రామచంద్ర, నీవు గనక ఆ రావటంలో ఎన్ని ఘడియలు విఘడియలలో తేడా వచ్చినా నేను అగ్నిప్రవేశం చేస్తా. ఈ శరీరాన్ని నిప్పుకి అర్పించి నేను మళ్లీ ఆ పాదుకల దగ్గర, ఆ అయోధ్యానగరంలో మాత్రం ఉండను. అంటే నా మనస్సు నీ రాకకై ఎంత తహతహలాడుతున్నదో, ఎరిగి సమయానికి రావయ్యా అని అడిగాడు. రాముడు సరేనన్నాడు. ఇక్ష్వాకు వంశంలో మాట ఇస్తే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. కనుక శ్రీరామచంద్రుడు అట్లే సరే నాయన వెళ్లమన్నాడు. ప్రేమగా ముదమార పంపించాడు. అప్పుడు రాముడంటాడు, అన్ని వేళలా నీవు ఏ గురువు యందు, ఏ భగవంతుని యందు నీ మనస్సు లగ్నమయ్యున్నదో, కన్ను మూసే వరకు కూడా దానియందు మాత్రమే నీ మనస్సును లగ్నం చేసుకో భరత అన్నాడు. అని రాముడు ఒక మాట చెప్పాడు. మానవుడు అంటే జీవుడు యొక్క ఆయువు ఎటువంటిదంటే, ఆకు కొసన నిలిచిన నీటి బిందువు వంటిది. చిన్న గాలి కదలిక చేత, ఆకు కదలిక చేత ఏ క్షణానైనా ఆ బిందువు నేల రాలవచ్చు తమ్ముడు. కనుక ఆయువు ఉన్నంత వరకు పరమాత్మని ఆకుని పట్టుకున్నావే, ఆ పరమాత్మ యొక్క దివ్య పాదాలు పట్టుకున్నవాడివి వదిలిపెట్టకుండా ఉండు అన్నారు. స్వామి, ఆ రాముడి మాటలే, పట్టిన పట్టు పట్టనే పట్టితివి పట్టువిడునందాక అట్టే ఉండు అన్నారు స్వామి. సాకేతరాముడు అట్లా, సాయిరాముడు ఇట్లా. కాబట్టి భరతుడు నెమ్మదిగా బయలుదేరి వెళ్లాడు. నామరూప భావ తత్వాతీతమైనటువంటి ఆత్మేమిటో ఎరగమన్నారు. ఆత్మకి రూపం లేదు, కాని ఆత్మ సహిత రూపానికి మాత్రం ఆత్మ ఉన్నది, శరీరానికి ఆత్మ ఉన్నది, ఆత్మకు శరీరం లేదు భరత అని అద్వైత స్థితిని కూడా తమ్ముడికి బోధించాడు. ఇక్కడ రాజ్యలాలసని దాటాడు. తండ్రి యందు, తల్లి యందు, మిగతా తల్లుల యందు, అన్నదమ్ముల యందు, పౌరుల యందు, అయోధ్యానగరం పట్ల అన్నింట్లో కూడా భరతుడికి అపారమైనటువంటి ఒక ప్రేమ, అపారమైనటువంటి ఒక భక్తి, ఒక వినయము ఇవన్నీ ఉన్నాయి. గనక ఆయన భక్తుడుగానే ఉండటానికి ఇష్టపడ్డాడు. ఈ భక్తుడు భగవంతుడు అనగానే భ్రమర కీటక న్యాయం గుర్తురావాలి. కీటకం అంటే తుమ్మెద ఎలా తయారవుతుందంటే, ఎక్కడో ఒక పురుగును తెస్తుంది, గూట్లో పెడుతుంది, పెట్టి అసలు తుమ్మెద దాని చుట్టూ ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఈ రొద ఈ ఝంకార స్వరం విని 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 ఈ పురుగు ఒక రోజున తుమ్మెదై రెక్కలు పుచ్చుకొని పారిపోతుంది. అలా తుమ్మెద తయారవుతుంది. తుమ్మెదకి అసలు పుట్టుక పురుగే. సీతాకోకచిలుక యొక్క పూర్వరూపమేమిటి, గొంగళి పురుగు. ఆ మెటమార్ఫాసిస్ అంటమే పరిణామక్రమంలో గొంగళి పురుగే సీతాకోకచిలకైంది. ఎట్లా? తన మనోవృత్తులు, తన చిత్తవృత్తులు నశింపజేసుకుని, తనకున్నటువంటి అనేకానేకమైన బలహీనతలను అధిగమించి, రూపంలో ఉన్న వికారాలను దాటి, అన్నింటినీ దాటి దాటి వర్ణవర్ణాంచితమైన రంగురంగుల సీతాకోకచిలుకగా అది, ఒక కేవల కీటకంగా పురుగుగా వచ్చినది తుమ్మెదగా ఝంకారం చేసే నాద ప్రక్రియకి అనువాదమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంది గనక ఈ భక్తుడు భగవంతుడు. నిజానికి భ్రమర కీటక న్యాయమే. సంఘటన ఉన్నది రామాయణంలో. రాముడు వచ్చాడు. ఇదిగో అన్నట్లుగా సమయానికి రాలేకపోయినాడు. తిరిగి వస్తూ వస్తూ భరద్వాజాశ్రమంలో దిగాడు రాముడు అందరితో పాటు. కాని రాముడికి తెలుసు, సమయానికి వెళ్లకపోతే తనతో పాటే పుట్టిన భరతుడు అగ్నిప్రవేశం చేస్తాడు అని. ఇందులో ఎవరిని పంపించాలి అనుకున్నాడు. మళ్లీ మన హనుమే ఆయనకు గుర్తొచ్చారు. హనుమా, నువ్వు వెళ్లి నందిగ్రామంలో ఉన్నటువంటి భరతుడికి చెప్పు, శ్రీరామచంద్ర ప్రభువు కొన్ని నిమిషాలలో అక్కడికి చేరుకోబోతున్నాడు, ప్రాయోపవేశ అవసరం లేదు. ఈలోగా అక్కడ జరిగినటువంటి ఆ రావణ వధ అంతా కూడా కథాకథన రీతిలో చెప్తూ ఉండు. ఈలోగా నేను అక్కడికొచ్చి చేరుకుంటాను, లేకపోతే మావాడు అన్నంత పని చేస్తాడు అన్నారు. అనగానే హనుమకు కావలసింది ఒకటే, రాముడు ఏ పని చెప్తాడా ఎదురు చూడటమే ఆయన తపస్సు. ఆయన కర్మయోగమంతా రాముడు చెప్పిన పని పర్ఫెక్ట్ గా చేయటమే ఆయన కర్మయోగం. నేను చేస్తున్నానన్న భావన కాకుండా రాముడే నా చేత చేయిస్తున్నాడన్న భక్తి యోగంలో చేయటం, అది హనుమ యొక్క తత్వం. చేసిన తర్వాత ఈ చేయబడినది చేస్తున్నది చేయించినవాడు మూడు ఒకటేనే అద్వైత స్థితిలో ఉంటాడు హనుమ. కనుక ఈ హనుమ భరతుడి దగ్గరకు వెళ్లాడు. ప్రయోపవేశానికి చితిపేర్చుకున్నాడు భరతుడు. అప్పటికే సమయం ఆసన్నమవుతున్నది, ఇంకా రాముడు జాడేయలేదు. విమానంలో వస్తాడని అనుకుంటున్నారు, ఎక్కడొస్తాడు ఎప్పుడొస్తాడు అని. హనుమ వాలినప్పుడు భరతుడు కూడా శంకించాడు. వీడెవడో లంక నుంచి తప్పించుకుని వచ్చిన రాక్షసుడు అనుకున్నాడు. అప్పుడు అన్ని వివరాలు చెప్పి మధుర వచోవీచితో, చల్లని చక్కని మాటలతో, ఆత్మీయమైనటువంటి పలకరింపుతో భరతుడికి రాముడి గురించి అన్ని విషయాలు చెప్పాడు. సరే, ఇంతలోకే రాముడు రావటం, సాలంకృతమైనటువంటి రథం చక్కగా అందరికీ కనపడేలాగా. రాముడు రావటం అంటే ఏమిటి? దైవం మళ్లీ వెనక్కి తిరిగి రావటం గదా. అరణ్యవాసం జయకేతనం ఎగరవేసి రావణ సంహారకాండ పూర్తి చేసి శ్రీమన్నారాయణుడు రామచంద్ర ప్రభువే ఆ రాజ్యాన్ని ఏలటానికి వచ్చే మనోజ్ఞ మధుర సన్నివేశం అది. అయోధ్యానగర ప్రజలంతా బారులు తీరున్నారు. రాముడు, భరతుడు, ఆ ఇద్దరు రథం మీద నుంచునున్నారు. నుంచుంటున్నారు, రథం సాగిపోతున్నది. అంతఃపురం స్త్రీలు, అయోధ్య ప్రజలు అందరూ కూడా పూలదండలన్నీ కూడా వేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు అంటే భరతుడికి వేస్తున్నారు. భరతుడు సిగ్గుపడిపోతున్నాడు. రాముడి మెడలో ఒక్క పూదండ కూడా లేదు. ఎందుకని? భరతుడు సిగ్గుబడి రాముడి వైపు తిరిగి, అన్నా, ఇవన్నీ నీకు చెందవలసిన దండలన్నీ నాకు వేస్తున్నారే అనంటే రాముడు మాటన్నాడు, నిజమే భరత, ఈ అన్ని పూలదండలు పొందటానికి నీవు అర్హుడివి. కారణమేంటంటే 14 సంవత్సరాల వనవాసంలో నా మనస్సంతా రావణ సంహారంతోనూ రాక్షస సంహారంతోనూ ధర్మకాండలో ధర్మాన్ని నిర్వర్తించటంలోనూ ధర్మ సంస్థాపన చేయటంలోనూ యజ్ఞాలను కాపాడటంలోనూ అపహరింపబడిన సీతను మళ్లీ తలచుకుని ఎప్పుడు తేవాలా అన్న ఆలోచనతోనూ లంకానగరాన్ని తమస్సు నుంచి తపస్సు వైపు నడిపించే ఆ విముక్త స్థాయిలోనూ 14 ఏళ్లు నా మనస్సు ప్రపంచికమైపోయింది భరత. కాని పాదుకలు తీసుకువెళ్లి సింహాసనం మీద పెట్టుకున్న క్షణం నుంచి, ఇదిగో మనిద్దరం మళ్లీ కలుసుకున్న ఈ క్షణం వరకు 14 ఏళ్లు నీ మనస్సంతా రామనామంతో నిండిపోయింది, రామ తలపుతో నిండిపోయింది, రాముడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడన్న ఆర్తితో నిండిపోయి భ్రమరకీటకన్యాయంలో నీవు రాముడివైపోయినావు. నీకు నాకు తేడా లేదు తమ్ముడు అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ అలా అనుకోవటానికి కూడా కారణమేంటంటే లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క రూపురేఖలన్నీ సమానంగా ఉంటాయి, రామభరతులిద్దరివి కూడా ఒకే రూపుగా ఉంటాయి, నీలమేఘశ్యాములు. ఎత్తు, ఒడ్డు, పొడుగు అంతా ఇద్దరూ ఒక్కటే, గర్భాలు వేరైనప్పటికి కూడా. ఎందుకని అంటే, అసలు ఈ భరతుడు ఎంత దగ్గర రాముడికి అంటే, స్వామి చక్కగా దీన్ని రామకథారసవాహినిలో కూడా మనకు చెప్పారు, అలాగే విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో కూడా చాలా అందంగా వర్ణించారు. కౌసల్య దగ్గర స్నానం చేసేవాడు రాముడు. స్నానం చేసి కైకామందిరానికి పరిగెత్తుకెళ్లేవాడు. ఓ రోజు కౌసల్య రాముణ్ణి పట్టుకుంది. ఏమిరా, వరపుత్రుడిగా నిన్ను కన్నానే రామా, నీతో ముద్దు ముచ్చట ఎప్పుడు నాకు తీరేది? ఇక్కడ స్నానం చేస్తావు, కైకమందిరంలోకి మీ పెనతల్లి మందిరంలోకి తుర్రుమని వెళ్లిపోతావే, అక్కడన్ని బొట్లు పెట్టించుకుంటావు, అలంకారం చేయించుకుంటావు, బట్టలు కట్టించుకుంటావు, అక్కడే భరతుడితో ఆడుకుంటావు, ఆ ప్రేమని నాకివ్వవా అని అడిగితే 4 సంవత్సరాల 5 సంవత్సరాల బాలుడు రాముడు ఒక మాట అన్నాడు, అమ్మా, నువ్వు సత్వగుణ ప్రధానమైనటువంటి మాతృమూర్తివి, నన్నే నీ గర్భాలయంలో పెట్టుకున్నావు, నీకు మిగతా వాటితో అవసరం లేదు. ఇక కైక కాస్త తామసంలో ఉన్నది. పరమాత్మ సంస్పర్శ చేత, ఈ పరమాత్ముణ్ణి అలంకారం చేయటం చేత, పరమాత్మతో కూడి ఉన్న కారణం చేత ఆమె తపస్సు కూడా తొలగాలి కదా. అసలు నేను వచ్చిందే ఈ తమస్సు చీకటి పోగొట్టడానికి గదా. నా అవసరం నీకంటే కైక దగ్గరే ఎక్కువ ఉన్నది అన్నాడు. ఇది అత్యద్భుతమైన విశ్లేషణ. ఆ కారణంగా భరతుడితో రాముడు ఎక్కువ కాలం గడిపాడు. నిజానికి అరణ్యవాసంలో మాత్రం లక్ష్మణస్వామికి పూర్ణమైనటువంటి ఆ అసోసియేషన్ అనుగ్రహించాడు. కనుకనే భరత శత్రుఘ్నులిద్దరూ మేనమామల ఇంట ఉన్నారు వనవాసానికి రాముడు వెళ్లేటువంటి వేళ. అలాగే రామలక్ష్మణులిద్దరూ వనవాసానికి వెళ్లారు. శ్రీరామచంద్రుడి యొక్క హృదయము భరతుడు. శ్రీరామచంద్రుడి యొక్క పూర్వస్వరూపమైనటువంటి నారాయణ స్వరూపంలో శంఖం చక్రం గద కదా. ఆదిశేషువు లక్ష్మణస్వామి అయితే భరతుడు ఎవరయ్యా అంటే శంఖం. శంఖము అంటే అత్యద్భుతమైనటువంటి ధ్వని. శ్రీరామచంద్రుడు శబ్దబ్రహ్మయుడు. శబ్దబ్రహ్మయుడు ఆయనే, నిశ్శబ్ద బ్రహ్మయుడు కూడా ఆయనే గనక ఈ శబ్దానికి ఒక ప్రతీకగా శంఖం ఉండాలి గనక భరతుడు ఎవరు అంటే రామహృదయం. 14 సంవత్సరాలు ఇటు భరతుడూ ఏలలేదు, అటు రాముడూ లేడు. కాని రామరాజ్యం అనేటువంటి మాట ఆ 14 ఏళ్లకే ఏర్పడింది. రాముడు లేకుండా అంటే రాజు లేని రాజ్యం. అందుకనే గోదావరి తీరంలో కూడా రాముడు ఒక సందేశమిచ్చాడు, నేనొచ్చి పాలించటం కాదు, నేను లేనప్పుడు కూడా మీరు నేనున్నట్లుగా ఉండాలి. స్వామిదే చెప్తారు కదా, నేను లేనిది ఎక్కడ, నేనున్నానని అనుకుని మీ పనులు చేస్తూ ఉండండి. రాముడు చెప్పిన మాటే, భిన్నమేం కాదు ఇది. కనుక భరతస్వామి రాముడి యొక్క ఆజ్ఞని, రాముడి యొక్క అభిప్రాయాన్ని, రాముడి యొక్క హృదయాన్ని ఎరిగినవాడు గనక ఆయన పరమ భాగవతోత్తముడైనాడు. ఎప్పుడైతే రాముడు వచ్చాడో ధాన్యాగారాన్ని, కోశాగారాన్ని, అస్త్రాగారాన్ని ఇచ్చాడు. అనేకమైన సంభాషణలలో భరత హృదయం మనకేం తెలుస్తుంది అంటే, భగవంతుడి అనుగ్రహం పొందటం కంటే ఐశ్వర్యం మరొకటి లేదు. భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ప్రాపంచికమైన కోరికలు ఉండవు. భగవంతుడే మనవాడైన తర్వాత దానికంటే ఉన్నతమైనది గాని మించినది గాని లేదు గనక భగవంతుడు మనవాడైన తర్వాత కోరుకోదగినది ఏమీ లేదు. అందుకనే స్వామి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, అడిగావా అడిగిందంతా ఇస్తా, అడక్కపోయినావా అంతా నీదే, అంతా నీదే అయినప్పుడు అడగటానికే ఉన్నది అన్నారు. ఇది కాబట్టి ఆ అడగటానికి ఇంకేదో ఉన్నది అంటే మనం ఇంకా స్వామికి దగ్గర కానట్టు లెక్క. ఆయన ఏదో ఇవ్వాలని మనం పుచ్చుకోవాలని అనుకుంటాం. అసలు స్వామే మన వారైన తర్వాత, కల్పవృక్షమే మన పెరటి చోట ఉన్న సమయంలో పరమాత్మని అనుగ్రహం కోరాలి. పరమాత్మనే కోరుకున్నట్లయితే అన్ని ఏర్పడతాయని భరతుడిది మన చెప్తుంది. అలాగే పాదుకా పూజ, పాదుకా ఉత్సవం. పాదుక అంటే అటు వైష్ణవ సాంప్రదాయంలో, ఇటు స్మార్త సాంప్రదాయంలో, ఇటు అద్వైత భావనలో ప్రతీకాత్మకమైనటువంటి విశేషణలతో పాదుకలు అంటే పరమాత్మే. అంటే ఆ పాదమస్తకం అన్నాం, శిరస్సు నుంచి పాదం దాకా అనలే, పాదం నుంచి శిరస్సు దాకా అంటే కింద నుంచి పైదాకా అన్నం. కింద నుంచి ఇందాక చెప్పినట్లుగా ఆ అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పాద నమస్కారం ఒక గురువుకి నమస్కరించేటువంటి విధానం కూడా చెప్పబడింది. అది భరతుడు పాటించాడు. ఎట్లా అంటే అడుగున అగస్త్య రేఖలుంటే మన అరచేతులు అరికాళ్ల కిందకి ఎలా వెళతాయి అని. అందుకనే గురువు కాని అవతార పురుషుడు యొక్క బొటన వేళ్ల కింద మన చేతులు పెట్టాలి. పెట్టినట్లయితే కర్మరేఖలన్నీ కూడా పుణ్యరేఖలుగా మారి ఈ పునరావృత్తి రహితమైనటువంటి ఒక జీవితం, ఒక అదృష్టం, ఒక యోగం కలుగుతుంది గనక ఈ రాముడు తాను ఎంచుకున్నటువంటి శంఖమే భరతుడు గనక ఆ భరతుడు రాముడు యొక్క గుండె లయ, గుండె యొక్క ప్రతిధ్వని అది. రాముడు బింబమైతే భరతుడు ప్రతిబింబం. రాముడు తాను ధరించిన శంఖం తన శబ్దమైనట్లయితే ఆ శబ్దానికి ఒక సాకార స్వరూపమే భరతుడు, ఆయన ధర్మ ప్రతినిధి. కనుకనే ఈ పాదుకా పూజ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే భరతుడి నుంచి. పరమాత్మయందు అచంచల విశ్వాసంతో పాటు అమిత భక్తి ఉండాలి. విశ్వాసం ఒక్కటే కాదు, స్వామి చెప్తారే భక్తి ఒక్కటే చాలదు బంగారు, ఆ భక్తితో పాటు వినయం ఉండాలి, వినయంతో పాటు సమర్పణ ఉండాలి, సమర్పణతో పాటు శరణాగతి ఉండాలి, శరణాగతితో పాటు అస్తిత్వ వ్యక్తిత్వ వినాశనం జరగాలి. అంటే నేను అన్నటువంటి అహంకారం గనక తొలగిపోతే నేను అన్నటువంటి అహం వెలుగుతుంది అని. ఆ అహం వెలగటం అంటే ఆత్మ వెలగటం, ఆ వెలుగులో మనం వెలిగిపోవటం. కాబట్టి శ్రీరామ భరతులిద్దరూ కూడా రెండుగా కనిపిస్తున్నటువంటి అన్నదమ్ములు వాళ్ళిద్దరూ. కథ కోసం. కథని దాటగలిగినట్లయితే, అంతరార్థంలోకి వెళ్లినట్లయితే శబ్ద నిశ్శబ్దాలు ఏకమైనట్లు, పరిపూర్ణమైనటువంటి రెండు హృదయాలు రెండుగా, ఒకటే ఒక హృదయం రెండుగా చీలి ఈ ప్రపంచానికి ధర్మబోధ, భగవద్భక్త సంయోగము, దాని విశిష్టత స్పష్టంగా చెప్పటానికి, అలాగే ఒక కుటుంబ వ్యవస్థలో జ్యేష్ఠుడైనటువంటి అంటే పెద్దవాడైనటువంటి అన్నగారికి తండ్రి అంతటి స్థాయిని ఇవ్వమని చెప్పినటువంటి వాడు భరతుడు. చెప్పినవాడే కాదు, అట్లాగే తాను ఆచరించాడు. 14 ఏళ్లు సింహాసనం మీద కూర్చోటానికి అన్ని అవకాశాలున్నా, అన్ని అర్హతలు ఉన్నా, నా రాముడు ఉండగా అసలు నాకివ్వక్కర్లేదన్నాడు ఆయన. ఇది ఈనాటి రాజులు, ఈనాడు రాజ్యమేలేవారు కూడా భరతుడు ఆదర్శప్రాయమైనటువంటి మహావ్యక్తి. అంతేకాదు ఒక దివ్యమైనటువంటి శక్తి, పరమాత్మ స్వరూపం. కనుకనే వాలి సుగ్రీవులలో చూడండి, యుద్ధం జరిగింది, వాలి నశించాడు, సుగ్రీవుడు ఒక్కడే మిగిలాడు. లంక నశించింది, రావణుడు నశించాడు. లంకానగర పునర్నిర్మాణం జరిగింది, విభీషణుడు ఏలుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరులో ఒకడే మిగిలాడు, ధర్మాన్ని ఆచరించినవాడు, ధర్మస్వరూపుడైనటువంటి రాముడితో కూడి ఉన్నవారు మిగిలారు. ఇక్కడ రాముడితో కూడని భరతుడు రాముడు రాజ్యవేలినంతకాలం పక్కనే ఉన్నాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా రామరాజ్యాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని, 64వ రాజు శ్రీరామచంద్ర ప్రభు, కాని 65వ వాడు కుశుడే అయినాడు తప్ప రాముడి తర్వాత భరతుడో, భరతుడి తర్వాత లక్ష్మణుడో అన్నదమ్ముల కలహాలు లేవు. ఏం నేర్పుతున్నాడయ్యా భరతుడంటే, ఇంట్లో ఉన్న పెద్దన్నని తండ్రి వలె గౌరవించండి, ఆయన ఆజ్ఞను పాటించండి, ఆయన పరమాత్మ అన్న భావనతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. అట్లాగే ఆయన అప్పజెప్పినటువంటి కార్యాన్ని, కర్తవ్యాన్ని ఆయనకు సంతోషం కలిగించే రీతిలో, ఆయనకు ఆనందం కలిగించే రీతిలో దాన్ని చక్కగా నిర్వర్తించండి. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ అన్న ఆజ్ఞని పాటించటం కంటే ఉత్తమోత్తమ విద్యుక్త ధర్మం లేదని చెప్తున్నాడు భరతుడు. ఆ భగవంతుని యందు విశ్వాసం, భగవంతుని యందు అనేక లక్ష్యాలు, ఇవన్నీ ఉన్న కారణంగా భరతుడు ఆదర్శప్రాయుడైనాడు. ఆ భరతుడు అంటే భగవద్భక్తుడే. ఆయన మౌనిగా ఉన్నాడు, మునివేషంలో ఉన్నాడు, 14 ఏళ్లు కాషాయం కట్టుకున్నాడు, 14 ఏళ్లు నారచీరలు ధరించాడు. మళ్లీ రాముడు వచ్చేదాకా రాముడికి ఆయన ఆస్తిని, రాజ్యాన్ని, ప్రజలని పూర్ణమైనటువంటి క్షేమంతో అప్పజెప్పేదాకా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఇది శ్రీరామ భరత సమన్వయంలో మనం నెరవవలసింది. ఇక రాముడు ఎటువంటి వాడు ఆయనకు తెలుసు, ఎందుకంటే సర్వాంతర్యామి గనక, నిజానికి అంతర్యామి గనక. ఇదిగో భరతుడున్నాడే, ఈ రాజ్యం ఏలటానికి వచ్చాడు గనక, పాదుకలను అనుగ్రహించాడు, పాదుకలని రాజప్రతినిధిగా పెట్టుకున్నాడు భరతుడు. అలాగే ప్రజలు కూడా 14 సంవత్సరాలు భరతుణ్ణి చూడలే, అందువలననే భరతుడెవడో రాముడెవడో తెలుసుకోలేకపోయినారు చివరి నిమిషంలో. కాని ఇద్దరూ కూడా భ్రమరకీటక న్యాయంలో భరతుడు రాముడైనాడు. రాముడు ఎప్పుడూ రాముడే, ఆయన నిత్య కళ్యాణమూర్తి, స్ఫూర్తి ప్రదాత. భరతుడి నుంచి మనం నేర్వవలసిన అనేకమైనటువంటి విషయాలలో వినయం, సమర్పణ, శరణాగతి, ఇవన్నీ ఉత్తమోత్తమమైనటువంటి భావాలు. ఈ భావాలన్నింటినీ కూడా మనం పుణికిపుచ్చుకొని మన అన్నని కూడా మనం గౌరవించినట్లయితే, అప్పుడు మన స్వామికి వీడు రామాయణం చదివినందుకు, నా సద్భక్తుడైనందుకు, నిజంగా భక్తుడుగా జీవించాడు అని స్వామికి ఆనందము, సంతోషము కలిగించిన వారమవుతాం. అలాగే ఆదర్శప్రాయమైన భరతుడి వేళమని ఇళ్లలో, అందరి ఇళ్లలో స్వామి పాదుకలున్నాయి. మళ్లీ స్వామి పాదుకలు వేరు, స్వామి ఫోటో వేరు, స్వామి వేరు అనుకోకూడదు. స్వామి యొక్క దివ్య పాదాలు మన వాకిట్లో, మన ఇంట్లో ఉన్నాయి. ఆయన అన్ని వేళలా మన దగ్గరే ఉన్నారని ధర్మ కర్మబద్దమైనటువంటి జీవితాన్ని గడపాలి. పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని భరతుడి వెలే శ్రీరామచంద్ర కార్యక్రమంలో దీన్ని పరిపూర్ణం చేసుకోవాలి, మహత్తరం చేసుకోవాలి. అటువంటి యోగాన్ని స్వామి మనకు అన్ని వేళలా అనుగ్రహ వరదానం చేస్తారు. సాయిరాం.
ఇప్పటి వరకు భరతుడి భాతృప్రేమ అనే అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు కుమారి సాయి అరుణ గారి ఇంటర్వ్యూ విందాము.
ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా యూత్ కోఆర్డినేటర్ కుమారి కె సాయి అరుణ గారిని విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియో స్వాగతం పలుకుతోంది. వారు సంస్థపరంగా స్వామితో వారికున్న అనుభవాలను, స్వామివారి 85వ జన్మదిన సందర్భంగా జరగబోయే సేవా కార్యక్రమాల గురించి మనతో సంభాషించబోతున్నారు. సాయిరామ్ అరుణ్ గారు,
సాయిరామ్ అండి,
మీరు అనంతపురంలో శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో చదువుకున్నారు కదమ్మా, విద్యార్థినిగా మీ అనుభవాలు మాకు కొంచెం తెలుపుతారా?
తప్పకుండా. ముందుగా నేను అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ నుండి బీఎడ్ వరకు చదివాను. అదొక దేవాలయం. ఎప్పుడైనా గాని ఏ కాలేజీలో గాని మనం వింటూ ఉండం, ముందు రోజు మొదటి రోజు కాలేజీకి వెళ్లాలంటే ఎంతో భయపడుతూ ఉంటారు. సీనియర్స్ ఏమంటారో, ఎవరేమి టీచ్ చేస్తారో, ర్యాగింగ్ ఉంటదేమో అని అనుకుంటాం. అసలు మనం అనంతపురం కాలేజీలో హాస్టల్లోకి వెళ్తుంటే ఎదురొచ్చి మన సీనియర్స్ ఎంతో ప్రేమగా వాళ్ళు మన రూమ్స్కి తీసుకెళ్లడం, దగ్గరుండి ప్రతి విషయాన్ని వివరించడం, అసలు మనం అడుగు పెట్టాము అని అంటేనే ఫ్రెషర్స్ స్వామి ప్రసాదంగా భావిస్తారు.
అబ్బా,
అది నాకు కనబడుతూ ఉంటుంది. అహర్నిశలు శ్రమిస్తారు. పిల్లలందరూ స్వామి కోసం వచ్చారు. వాళ్ళు ఒకటే అనేవాళ్ళు మాతో, మీరు మా కోసం రాలేదు, ఈ పాటి చదువులు మేళల్లో ఉండే మీకు రావా? కాదు, మీరందరూ కూడా స్వామి పట్ల భక్తి విశ్వాసాలతో వచ్చారు. ఏ స్వామికైతే గనక శ్వాసమైతే మీరు వచ్చారో, ఆ స్వామికి ఆశయాలకు అనుగుణంగా మేము తీర్చిదిద్దుతాము అని చెప్పి చెప్పేవాళ్ళు. అట్లాగే యూత్ ఏజ్, కరెక్ట్ ఏజ్ లో మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఏం చేస్తారంటే, ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణతో వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతారు. ఏ విధంగా అయితే గనక ఒక తోటమాలి ఒక మొక్క నాటి దాన్ని పోషణ కోసం నీళ్లు పోస్తూ ఎరువు వేస్తూ ఎప్పటికప్పుడు పురుగులు పట్టకుండా దాన్ని జాగ్రత్త చేస్తూ ఉంటాడో, అదే రకంగా ప్రతి విద్యార్థిని కూడా అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలా అని తలమునకలై ఉంటారన్నమాట. అంత మంచి స్టాఫ్ అక్కడ ఉంటారు. అందుకే స్వామి అంటారు, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటారు. మన అందరికీ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి నుంచి వచ్చింది. నాకు స్వామి ఉన్నాడు. స్వామి అంటారు, స్వామి ఉన్నాడంటే సరిపోదు, స్వామి ఆశయాలకు తగినట్టుగా మీరు మీ జీవితాలని అన్వయించుకుంటూ అలాంటి ఆచరించుకుంటూ వెళితే స్వామి మనకు ఎప్పుడు అండగా ఉంటాడు. పొద్దున్న లేస్తారు, మన పనులు మనమే చేసుకోవడం, ఇతరుల మీద ఆధారపడకుండా. అట్లాగే చదువు కూడా ఎంతో ఆసక్తిగా చెప్పడం, అలాగే విలువల్ని జోడించి చెప్పడం అక్కడ, అది చాలా మంచిది. ఈ రోజుల్లో మనం చూస్తుండం విలువలు లేవు, మానవతా విలువలు లేవు, అవన్నీ కూడా మనం పిల్లలకు బోధించాలి అని. ఎలాగేదైనా అట్టిపండును ఒలిచి తల్లి పిల్లకి తినిపిస్తుందో అదే రకంగా ఈ విలువలన్నీ కూడా ఇన్కల్కేట్ చేస్తారన్నమాట. అక్కడ ఫౌండేషన్ పడుతుంది ప్రతి విద్యార్థిని జీవితంలో. వాళ్ళు క్యారెక్టర్ బిల్డింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మన పనులు చేసుకోవడం, అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా స్వంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కట్టుబాట్లకి లొంగి ఉండడం, అలాగే ఆ డిసిప్లిన్ కి అలవాటు పడటం, దాని ద్వారా ఫిజికల్ గాను మెంటల్ గాను.
చాలా బాగుందమ్మా ఇదంతా వింటుంటేను. తర్వాత మీరు ఈనాటి యువతకి మీరిచ్చే సూచనలు ఏమి? ఈనాటి యువత సత్యసాయి సంస్థకి ఏ విధంగా ఉపయోగించుకోగలదు అన్నది మీరు కొంచెం వివరించి చెప్పగలరా?
ఇప్పుడు మనం కాలేజీ గురించి అనుకున్నాం. ఆ కాలేజీ ఏజ్ చాలా ప్రెషియస్ ఏజ్ అన్నమాట. ఏదైనా సరే ఒక లైఫ్ లో పైకి వెళ్లాలన్నా మంచి మార్గంలో ముందుకు వెళ్లాలన్నా ఈ ఏజ్ ను కనుక మనం జాగ్రత్తగా ఒక నిర్దేశించిన రీతిగా మనం మలుచుకున్నట్లయితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటే గనక మీరు వెంటనే అడగచ్చు, కోట్లు వచ్చేస్తాయా, నేను పెద్ద బిల్డింగులు కడతానా అని. స్వామి అన్నారు, తృప్తికి మించిన ఆనందం తప్పకుండా కలుగుతుంది. ఏదైతే గనక ఏది సంపాదిస్తే మనం ఆనందంగా ఉంటామో ఆ ఆనందం, ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అట్లాగే స్వామి ఏం చేస్తారంటే, ఎప్పుడైతే గనక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో అన్నిటిని ఉద్దేశించి స్వామి యూత్ ని మన సమాజ సేవలో పాల్గొనేట్టుగా చూడండి, వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని సమాజానికి ఉపయోగపడేట్టుగా చూడండి అన్నప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా, అంటే నేను కృష్ణా డిస్ట్రిక్ట్ మహిళా యూత్ కోఆర్డినేటర్ కింద ఉన్నప్పుడు మా మహిళా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్ లో మనకొచ్చిన రీతిగా గ్రామ సేవలు లోకల్ గా సేవలు చేసుకుని స్వామి యొక్క అనుగ్రహం కోసం స్వామికి మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి అంత మంచి సేవలు చేసుకునే అవకాశం ఇచ్చారు కదా స్వామి అని స్వామికి ప్రణామాలు తెలుపుకోవడానికి వెళ్ళినప్పుడు స్వామి అద్భుతమైన రీతిలో ఆ 2-3 సార్లు చక్కగా ఒక చోట కూర్చోబెట్టి ఆ కృష్ణుడు విగ్రహం ఉంటుంది మహిళల వైపు ఇచ్చి స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం, అంటే పబ్లిక్ ఇంటర్వ్యూ, ఓపెన్ ఇంటర్వ్యూ అన్నమాట. 45 నిమిషాలు మాట్లాడటం, పాద నమస్కారాలు ఇవ్వడం చూసినప్పుడు అనిపించింది. అప్పుడు మా ఇన్ఛార్జ్ అన్నారు, ఈ అమ్మాయి మా యూత్ కోఆర్డినేటర్ స్వామి అని. స్వామి ఒకే ఒక్క మాట అన్నారు ఆ రోజు, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, యూత్ అంటే సరిపోదు, యూత్ కి బాగా పని పెట్టాలి అని అన్నారు. మనం అనుకున్నాం ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. అట్లాగా స్వామికి తెలుసు అన్నమాట, మనం ఖాళీగా ఉండే యూత్ కి ఏదేదో ఆలోచనలు వస్తూ ఉండే, అలా కాకుండా వాళ్ళకి మంచి సర్వీసెస్ మంచి సేవల పట్ల అవగాహన కల్పించినట్లయితే వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోగలుగుతారు, సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది.
స్వామివారు ఇచ్చే గైడ్ లైన్స్ ఫాలో అయ్యి యువత అంతా కూడా మంచి వాళ్ళ ఖాళీ టైంని సమయాన్ని పూర్తిగా సేవల్లో ఉపయోగించుకున్నట్లయితే కనుక చాలా ఉపయోగపడుతుంది,
చాలా బాగుంటుంది. ఎట్లాగనండి మనం చూస్తూ ఉంటాం ఆ ఇంటర్వ్యూలో స్వామి అదే మాటలు చెప్పారు, మన అందరం కూడా స్వామి ఇట్లాగా ఆయన కులవంతహాల్లో ఉన్న బల్బును చూపించారు స్వామికి. మన అందరం ఒక చిన్న పిల్లలు, పసిపిల్లలకి ఎలా అయితే గనక ప్రతిదీ దగ్గరుండి చేస్తామో అట్లా నేర్పించారు మన. ఇలా కులవంతహాల్లో ఉన్న బల్బ్స్ అన్ని చూపించి, బల్బులు వేరు లోపల ప్రవేశించే కరెంట్ ఒక్కటే, అట్లాగే మీరందరూ కూడా అందరూ చూడటానికి వేరు వేరు రూపాల్లో ఉన్నారు, మీ అందరిలోనూ ప్రవహించే ఒకే ఆత్మతత్వం ఒక్కటే అని చెప్తూ స్వామి అన్నారు, మీరు ఎటువంటి తరతమ భేదాలు లేకుండా అక్క చెల్లెళ్ళ ఉండాలి, మీకు ఎప్పుడైనా ఎవరి మీద కోపం వచ్చిందనుకో మీరే ఎదురు వెళ్లి హాయ్ సిస్టర్ అని పలకరించండి, వాళ్లే మారిపోతారు అన్నారు. సో స్వామి ఏంటండి, యువతకి ఏది చేస్తే కోపం వస్తుంది, ఏది చేస్తే కోపం పోతుంది అన్నప్పుడు స్వామి అన్నారు బాగా యూత్ పని పెట్టాలి అని. దానికోసమే ఇప్పుడు గత 3-4 సంవత్సరాలుగా మన రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్, సేవాదళ మహిళా కోఆర్డినేటర్ అయిన వసుమతమ్మ గారితో కలిసి, అలాగే పెద్దల మన సంస్థ యొక్క పెద్దల అనుమతితోటి ప్రతి జిల్లాలోనూ యూత్ ని ఎంకరేజ్ చేయడానికి కొందరిని మనం ట్రైన్అప్ చేసుకుని అక్కడికి వెళ్లి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. అంటే ఎంకరేజ్మెంట్ అంటే ఏమంటానంటే, ఈ సేవా కార్యక్రమాలున్నాయి, ఈ సేవ చేస్తే మనలో ఇంత మంచి మార్పు వస్తుంది, మన జీవితాలు బాగుంటాయి అనే సందేశాలు ఇచ్చినప్పుడు, స్వామి చెప్పిన సందేశాలని వాళ్ల హృదయానికి హత్తుకునేలాగా చెప్పినప్పుడు, అసలు మన ఆర్గనైజేషన్ లో వేల సంఖ్యలో ఇప్పుడు యూత్ ఉన్నారు, అసలు స్వామి దగ్గర ఈ సేవ ఉంది అని అంటే పరిగెత్తుకుంటూ ఆ సేవ అందిపుచ్చుకునే యూత్ మనకు తయారైంది.
అంటే యూత్ కి ఏదైనా స్పెసిఫిక్ గా సేవ ఏదైనా కేటాయించడం జరిగిందమ్మా?
కేటాయించడం అంటే ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు యూత్ కి కొంతమంది చదువుకుంటూ ఉంటారు, అందరూ కూడా తల్లిదండ్రుల యొక్క నీడలో వాళ్ల యొక్క ఫోల్డ్లో ఉంటూ బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటామంటే మన ఆర్గనైజేషనే ఒక మంచి ప్లాట్ఫామ్, ఎందుకనంటే మన ఆర్గనైజేషన్ లో మనం చేసే సేవా కార్యక్రమాలన్నీ పెద్దల యొక్క అండదండలతోటి సహాయ సహకారంతో వాళ్లతో పాటు ఉంటారు, అందుకే మనకి ఎటువంటి భయం లేకుండా ఆ యూత్ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. మరి వీళ్లకంటూ సెపరేట్ గా మనం ఎటువంటి సేవా కార్యక్రమాలని నిర్దేశించడానికి కుదరదు, ఎందుకనంటే వాళ్ళు ఇండిపెండెంట్ కాదు, ఆడపిల్లల్ని ఒక గ్రూప్ గా మనం ఎక్కడికి పంపించలేము. మనం ఏమంటామంటే ఆల్రెడీ మనకి స్టేట్ నుంచి గాని మన కంట్రీ నుంచి మన స్టేట్ అలాగే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి గాని కొన్ని సేవా కార్యక్రమాలు డైరెక్షన్ వస్తుంది, కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు, ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని మన పిల్లలకి మన సమితిలకి ఈ కార్యక్రమాలను ఎలా చేయొచ్చో మహిళా సేవాదళ సభ్యులతోటి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే మన యూత్ చేయాల్సింది. ఇంకా బాగుంటుందని మన పెద్దల యొక్క సూచనతో ఏం చేశామంటే, మన స్వామి దగ్గరికి 85వ జన్మదినోత్సవం, అంగరంగ వైభవంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా, అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కూడా, మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ఒక ప్లాను ప్రకారం భగవాన్ బాబా వారి దర్శన భాగ్యం కోసం, భగవాన్ యొక్క అనుగ్రహం కోసం ఒక ప్లాన్ ప్రకారంగా వస్తున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ నాకు ఇప్పుడే ఒక స్వామి చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. ఇలా గ్రూప్ గా మేము స్వామి వారి దర్శనం కోసం, అనుగ్రహం కోసం వెళ్ళినప్పుడు స్వామితో, స్వామి గ్రామ సేవలు చేసుకుని వచ్చాను స్వామి అని అన్నప్పుడు స్వామి ఒకటే మాట అన్నారు, అందరూ చేయలేదు కదా అని అన్నారు. అప్పుడు మాకు స్ఫురణకు వచ్చింది, ఆ లేదు, స్వామికి ఎంత సేవ చేస్తే స్వామికి అంత ఆనందం. అందుకే అనుకున్నామా, మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళికను, ఒక ప్లాన్ తయారు చేసుకుని మన రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల యూత్ కోఆర్డినేటర్స్ కి ఒక ప్లాన్ పంపించినట్లయితే వాళ్ళు ప్రతి వారం ఏదో ఒక సేవా కార్యక్రమంలో వాళ్ళకి తోచిన విధంగా చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఓ ప్లాన్ ప్రారంభించడం జరిగింది. అందులో 3 విభాగాలు మన అందరికీ తెలుసు, మన సంస్థల్లో ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, సేవా విభాగము. ఈ 3 విభాగాల యొక్క కలయికే మన సత్యసాయి ఆర్గనైజేషన్. అందుకే మనం ఏం చేశామంటే మనం ఆ ప్లాన్ లో కొన్ని ఆధ్యాత్మిక విభాగానికి సంబంధించిన కార్యక్రమాలు, అలాగే కొన్ని విద్యా విభాగానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు, అలాగే ఎక్స్క్లూజివ్ గా సేవల గురించి కొన్ని సేవా కార్యక్రమాలు, యూత్ కి ఇంట్రెస్ట్ కలిగేట్టుగా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గాను, అలాగే ఒక గైడ్ లైన్ గా కొన్ని గైడెన్స్ తోటి వాళ్ళకి కొన్ని సేవలను పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళ చూసుకుని వాళ్ళకి అది చేతనైతే, ఇష్టమైతే ఆ సేవ చేయొచ్చు. అదే సేవా కార్యక్రమాన్ని మోడిఫై చేసి ఇంకా బాగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంటామా, మనం ఏం చేసామంటే ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఒక జనరల్ గా ఒక సూచన, మీరు కొన్ని ట్రైనింగ్లు, టైలరింగ్ కుట్లు అల్లికలు అలా నేర్పించి, అలాగే తోటి మహిళలకి, తోటి మహిళా యూత్ కి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా ఉపాధి నిమిత్తం కొన్ని శిక్షణలు ఇవ్వండి అని అన్నాం. దాన్ని తీసుకుని ఎన్నో జిల్లాల వాళ్ళు అనుకున్నారు, ఈ రోజున కుట్లు అలికలే కాదు, టెక్నాలజీ, స్వామి అంటారే ట్రిక్నాలజీ అంటారు స్వామి, అట్లాంటి టెక్నాలజీ మనకు ఎంతో అవసరం. అందుకే ఏం చేశారంటే కొంచెం స్థాయిని పెంచుకుని వాళ్ల అవకాశాలను బట్టి వాళ్ళు ఏం చేశారు, కంప్యూటర్ శిక్షణ తరగతులు ఉచితంగా మన సత్యసాయి ఆర్గనైజేషన్ లో యువత చేపట్టు గాని ఎవరు చేపట్టినా అంతా ఉచితం ఉచితం ఉచితం. ఈ సేవా కార్యక్రమాల్లో అంటే ఈ ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఒక సేవే. దానివల్ల ఏమవుతుందంటే ఏ సేవ ద్వారా మనం ఈ శిక్షణని పొందాము అని ఆ లబ్ధిదారులు ఆలోచిస్తారు. అదే సేవాభావాన్ని వాళ్లు వెళ్లి వాళ్ల స్వస్థలాల నుంచి ఇంకొక 10 మందికి ఆ సేవాభావంతో సేవలు చేస్తారన్నమాట. అట్లాగే మనం ఒక ప్రణాళిక అందించాము, అలాగే ఆ ప్రణాళికకి ఎంతో స్పందన లభించింది. ప్రతి జిల్లా వాళ్లు ఎంతో బాగుంది, ఇలాంటి ప్రణాళిక బద్దంగా మన స్వామి యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంది అని అనుకుంటున్నారన్నమాట. ఇది మనం యూత్ కోసం ఎస్పెషల్లీ దాన్ని డిజైన్ చేసామన్నమాట.
అమ్మా, మీరు యూత్ కోఆర్డినేటర్ గా ఎన్నో కార్యక్రమాలు పాల్గొని ఎంతో మంది యువతకి ఉపన్యసించి ఉంటారు, వారి స్పందన ఏ విధంగా ఉందో మీరు కొంచెం వివరించగలరా?
తప్పకుండా. దీనికి అసలు ముందుగా నేను స్వామి వారి స్పందన ఏంటో చెప్తాను, అప్పుడు మీకు తెలుసు. ఇట్లాగే ఈ గ్రూప్ గా మనం స్వామి కృష్ణా జిల్లా తరపున, అంటే నేను ఆ ఊరు నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను, ఆ రోజున మేము గ్రూప్ గా స్వామివారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్వామి అపార కృపతోటి ఇట్లాగే మనం అందరం చూస్తూ ఉంటాం, ఏ దేనికోసమైతే మనం తపత్రయ పడుతూ ఉంటామో, అహర్నిశలు కలగంటూ ఉంటామో, ఏదైతే మనం ఎప్పటికప్పుడు అది మళ్లీ మళ్లీ దొరకాలనుకుంటామో, అదే వారి యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం అంతా పొందిన తర్వాత స్వామి ఇంకా ఆడపిల్లలు మనసు తెలిసేమో స్వామికి బాగా, అప్పుడు ఏం చేశారంటే స్వామి చీరలు ఇప్పించారు. చీరలు ఇచ్చిన తర్వాత అందరం ఏం చేశాము, చక్కగా చీరలు కట్టుకుని స్వామివారికి కనబడేలాగా, స్వామికి ఇష్టం కదా వారి ఇచ్చిన ప్రసాదాన్ని మేము ఎంతో ఆనందంతో స్వీకరించామని. స్వామి వచ్చిన తర్వాత, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నారు, ఎంతో మృదువుగా బాగున్నాయా అని అన్నారు. అసలు మా ఆనందానికి అవధులు లేకపోయింది. స్వామి అంటే, స్వామి చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ స్వామి అని అంటే, స్వామి అన్నారు, ఐఎమ్ నాట్ థర్డ్ పర్సన్, డోంట్ సే థ్యాంక్స్ అని అన్నారు. అప్పుడు అనిపించింది, స్వామి మనవాడు, మనం స్వామి వాళ్ళం, మనందరం కూడా స్వామి బిడ్డలమే అని అన్నప్పుడు స్వామి వెళ్ళొస్తాం స్వామి, బయలుదేరుతున్నాం అని కన్నీళ్లతోటి ఆనందంతో వీళ్ళందరూ చెబుతుంటే స్వామి ఒక మాట అన్నారు, మీ ఊళ్ళకు వెళ్ళండి, పెళ్లిళ్ళు చేసుకోండి, మీ భర్తల్ని కూడా సేవకు తీసుకురండి అని అన్నారు. అప్పుడు అనిపించింది సేవకి స్వామి ఎంత పెద్ద పీట వేశారు. అప్పుడు అప్పటినుంచి ఎప్పుడు చూసినా మా ఆలోచనలు అంటే స్వామి అనుగ్రహం ద్వారానే, ఇప్పుడు మేము మాట్లాడుతున్నా ఈ మైక్ లోంచి మాట్లాడుతున్నా మాకు అనిపిస్తుంది స్వామి పలికిస్తున్నారు. అంతే కదా, మైక్ ఉంది కరెంట్ లేకపోతే ఉపయోగం ఏంటి, గొంతు ఉంది మాటలు రాకపోతే ఉపయోగం ఏంటి, అదే అనుకుంటాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం ఆయన పలికిస్తున్నారు, ఆయన అలా పలికిస్తుంటే మేము మాట్లాడగలుగుతున్నాం, అది ఆయన అనుగ్రహం. మరి అటువంటిప్పుడు మీరు అన్నారు ఇట్లాగా మీరు విజిట్ చేస్తున్నప్పుడు ప్రతి జిల్లా యువత స్పందన ఏంటి, ఆ స్పందన ఆయనకి ప్రసాదంగా ఆయనకి నైవేద్యంగా పెడుతున్నాను. ఈ రోజున గాని గత 2-3 నెలలుగా గాని అసలు గత 2-3 సంవత్సరాలుగా గాని అసలు ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారా మనకు అనిపించింది అన్నమాట, అరే చాలా ఆలస్యం చేసామే మనం, ఇన్నాళ్ళు మనం ఎందుకు ఊరుకున్నాం యువతని ఈ రకంగా మోటివేట్ చేయాలని అని అనుకున్నాం. మనం చేయవలసిందల్లా స్వామి ఇచ్చిన అవకాశాన్ని మనం స్వామి పలికిన పలుకుల్ని అర్థం చేసుకోవడం. స్వామి ఒక్క పలుకు పలిగారంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. మనకేమన్నారో అది తెలియడానికి ఎన్నో యుగాలు పట్టవచ్చు, కానీ మనకు తెలుసుకున్న విషయాన్ని మనకి ఇష్టమైన విషయాన్ని వెంటనే చేయాలి. అసలు మనం ఆ జిల్లాలకు వెళ్తున్నప్పుడు పిల్లలందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఇవ్వండి చేస్తాము, వీఆర్ రెడీ 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 అని ఉన్నారు అన్నమాట. స్వామి అన్నారు దేనికైనా రెడీ, రేపు యమదేవుడు వస్తాడు రెడీ అంటాడా లేదు, కానీ స్వామి యొక్క యువతులు ఎంత రెడీగా ఉన్నారంటే స్వామి 85వ జన్మదినోత్సవం వస్తుంది, స్వామిని ఎలా ఆనందపరచాలి, తోటి మానవులకు ఎలా సేవ చేయాలి, ఎలా తరించాలి. 85వ జన్మదినోత్సవానికి ప్రపంచం అంతా స్వామి దగ్గరికి వచ్చేస్తోంది, ఆ రోజుల్లో మనకు ఎలాంటి సేవిస్తారు, మనం ఎలా చేయాలి, వచ్చిన భక్తుల్ని ఎలా ఆనందపరచాలి, వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా ఎంత ఔత్సాహికులైన యువతి యువకులు అంటారే అట్లాంటి వాళ్ళు మన సమితిలో ఉన్నారు. వాళ్ళందరూ అసలు స్థానికంగా గాని ఎన్నో సేవలు చేసుకుంటున్నారు వాళ్ళు. తద్వారా నేనేమన్నానంటే సేవ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ స్వామి అన్నట్లు సేవ చేస్తూ అందులో ఉన్న మాధుర్యాన్ని తద్వారా లభించే ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా యూత్ లోకి వస్తాము కొత్త వాళ్ళని తీసుకొస్తాము ఇంకా సేవలు చేస్తాము అని ముందుకొస్తున్నారు.
మహిళా యూత్ కోఆర్డినేటర్ గా మీ అనుభవాలు, అలాగే యువతకి స్వామి ఇచ్చిన సూచనలు, స్వామివారి సంస్థ ఏ విధంగా యువత ఉపయోగించుకోవాలన్న విషయాలు మీరు చాలా చక్కగా విడమర్చారు చెప్పారమ్మా. స్వామివారి 85వ జన్మదిన వేడుకలకి ప్రపంచమంతా వైభవంగా ఉత్సాహంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అనేక సేవా కార్యక్రమాలు ఆయా ప్రదేశాల్లో తలపెట్టారు. రాష్ట్ర మహిళా యూత్ కోఆర్డినేటర్ గా మీరు మాకు ఆ విషయాలు తెలుపుతారా?
స్వామి మిషన్ ని మనం ముందుకు తీసుకెళ్లాలి. స్వామి అంటారు స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ. మనం ఏమనుకున్నామంటే మన సత్యసాయి మహిళా కళాశాల పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొని స్వామి ఏ ఆదేశాలని ఏ ఆశయం కోసం స్వామి మన కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఆయన ఈ భూమిపైన మనలాగా ఒక మానవుడిగా మన బద్ధి ఉంటూ మనతో సంభాషిస్తూ మనల్ని ఆనందింపచేస్తూ ఉన్నారో ఆ ఆనందాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి, సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి. స్వామి చెప్పినట్టుగా సాయి బాటలో మనం పయనించాలి. మరి 85వ జన్మదినోత్సవానికి అందరం కూడా సన్నద్ధంగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. అట్లాగే మనందరం ఆల్రెడీ ఇప్పుడు నేను ఒకటే మాట అన్నా, యూత్ అందరూ కూడా వాళ్ళు కాలేజీల్లోనూ అట్లాగే ఉద్యోగులైన యూత్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ లీవ్స్ని కూడా సేవ్ చేసుకుని పెట్టుకున్నారు. ఎప్పుడు పిలుపు వస్తుందా పుటవర్తి నుండి, స్వామి ఎప్పుడు అవకాశం ఇస్తారా, లేదా అసలు ఎప్పుడు చెప్తారా, ఆదేశం ఎప్పుడు వస్తుందా అని రెడీగా ఉన్నారు. రావాలి ఒక్క మాట, వేల సంఖ్యలో పుటవర్తి వస్తారు. ఎందుకు వస్తున్నారు అని అంటే ఆ భక్తులందరినీ సేవించడం కోసం. భక్తుడు అంటాడు, ఇప్పుడు నిజమైన భక్తుడు ఏమంటాడు, నిజమైన సేవకుడు ఏమంటాడు, నీ దాసాను దాసుండి కావాలయ్యా అంటాడు. స్వామిని దర్శించుకుంటానికి స్వామి దర్శనంతోటి మన జన్మ ధరిస్తుంది. అడవండి ధరించడానికి వచ్చే భక్తుల్ని సేవించడానికి అసలు యువతంతా సిద్ధంగా ఉన్నారు. స్వామి దగ్గర నుంచి ఒక్క పలుకు చాలు.
బాగుందమ్మా. యువత ఇంటి పరంగాను బయట వివిధ పాత్రలు పోషిస్తూ స్వామివారి సేవకి సమయాన్ని కేటాయించుకోవడానికి మీరేమైనా మార్గాలు సూచిస్తారా?
తప్పకుండా. అసలు చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మన అందరం చూస్తూ ఉన్నాం, అసలు ఈ రోజుల్లో విద్యార్థులు అంటే యూత్ అని అంటే గనక నేనేమంటానంటే, మన సత్యసాయి ఆర్గనైజేషన్ లో కొంచెం వెసులుబాటు కోసం, ఒక కామన్ అండర్స్టాండింగ్ కోసం 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్కులందరినీ కూడా యూత్ విభాగం అని అంటారు. అసలు నిజంగా ఈ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా మన పిల్లలందరూ కూడా కెరీర్ అని, అట్లాగే ఉద్యోగ అన్వేషణలో అని, మంచి చదువుల్లో రాణించాలని వాళ్ళ తాపత్రయంగా ఉంటూ ఉంటారు. ఉంటున్నప్పుడు మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు చక్కగా పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకటే కామన్ కంప్లైంట్, మీకు తెలిసే ఉంటుంది, మీరే చూసే ఉంటారు, నో టైం అంటారు. వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళో, ఇంట్లో ఫంక్షనో, లేదే వాళ్ళ సొంత వాళ్ళకి ఏదో అవసరం వచ్చో, మరి వాళ్ళకి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి సమయం దొరుకుతోంది, మరి సేవా కార్యక్రమాలకి దొరుకుతుందా లేదా అన్నది వాళ్ళు యోచన చేసుకోవాలి. చిన్నపిల్లలు, యూత్ పిల్లలు, వాళ్ళ మనసు చంచలంగా ఉంటుంది. నేనేమంటానండి, మన సంస్థలోని పెద్దలందరూ కూడా వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకి ఈ సేవ ద్వారా ఏదైతే పార్టీల వలన ఆనందం లభిస్తుందో దానికంటే కొన్ని లక్షల రెట్లు సేవ ద్వారా లభిస్తుంది అనే దాన్ని వాళ్ళకి అనుభవపూర్వకంగా చూపించినట్లయితే వాళ్ళు తప్పకుండా మన కార్యక్రమానికి, సేవా కార్యక్రమానికి సమయాన్ని కేటాయించుకుంటారు. నిజం చెప్పాలంటే స్వామి మిషన్, స్వామి అనుగ్రహం, స్వామి దయ ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే అసలు ఈ మధ్యకాలంలో కొన్నాళ్ల క్రితం మటుకు నిజంగానే ఇలాంటి సమాధానాలు విన్నాము, టైం లేదు అని. ఇప్పుడు ఎక్కడ చూసినా మేం వస్తాం సేవా కార్యక్రమానికి అంటాం. నేను ఇంకో విషయం అంటాను. ఇప్పుడు నా చేతికి ఒక ఉంగరం ఉంది, ఆ ఉంగరం ఇక్కడ నేను రోడ్డు మీద ఉడుతున్నప్పుడు పక్కన కొప్ప మీద పడింది. అరే కొప్ప మీద పడింది కదా అని చెప్పి నేను ఆ ఉంగరాన్ని తీసుకోవడం మానేస్తానా? మానను కదా, ఎందుకంటే దానికున్న విలువ కొప్ప మీద ఉన్న ఒకటే, నా చేతికున్న ఒకటే, విలువ విలువే. అందుకే నేను యూత్కి ఏమంటానంటే, మీరు భజనలకు రాకపోయినా, సేవా కార్యక్రమాలు లేకపోయినా, మీరు మీకు సమయం దొరకకపోయినా, ఎక్కడ ఉన్నా అన్నింటికంటే విలువైన నామస్మరణ చేసుకోండి. ఆ నామస్మరణ మనల్ని కనెక్టెడ్ గా ఉంచుతుంది. ఎవరితోటి? పరమాత్ముడితోటి. అందుకే నేను అంటాను, స్వామి మన అందరికీ, మహిళలకు కూడా అదే చెప్తారు, మీరు ఇంట్లో వంటింట్లో పనులు చేసుకుంటూ అయ్యో నేను భజనలకు వెళ్ళకపోలేకపోతున్నానే అని కోపాన్నంతా కూరలు కట్ చేస్తున్నప్పుడు చూపించద్దు. ఆ కట్ చేస్తున్నప్పుడు నాలో ఉన్న దుర్గుణాలన్నీ కట్ చేస్తున్నాను. స్వామి పాడికి భావన అంటారు, స్వామి భావం కావాలి. స్వామి పాడికి ఏం చేస్తూ ఉంటారు? స్వామి దర్శనానికి వచ్చి ఉంటారు, అందరిని ఆశీర్వదిస్తున్నారు, స్వామి భజనలు వింటూ ఆనందిస్తున్నారు, స్వామికి అందరూ ఆనందపరుస్తున్నారు అనే భావన గనక మనం పుట్టవర్తికి తీసుకెళ్లిపోతే మన మనసుని, మనకు స్వామితో కాంటాక్ట్ పెరిగిపోయినట్టే. అట్లాగే మనం అటువంటి హార్ట్ టు హార్ట్ కాంటాక్ట్ మనం పెంచుకోవాలి. అలాగే సమయం అదే వస్తుంది, మనసుంటే మార్గం ఉందనుకున్నాం, అట్లాగే వస్తుంది అనమాట. అలాగే నేను ఈ విషయంలో నాకు ఒక ఇన్సిడెంట్, నేను చదివిన ఒక ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. స్వామి దగ్గర మనం బుటపర్తిలో ఎందరో, అంటే అది చదివిన తర్వాత నాలో ఆ భావన తెలిసింది అనమాట. వాళ్ళందరూ బాధపడుతున్నారంట, కూలీ పనులు చేసుకుని పొలం పనులు చేసుకునే వాళ్ళందరూ స్వామిని అడిగారంట ఎంతో బాధతోటి, స్వామి మరి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మీ సేవ కోసం, మీ దర్శనం కోసం అందరూ వస్తున్నారు, మరి మేమేమో కూలి వాళ్ళం, ఇట్లాంటి కూలీ పనులు చేయకుండా మాకేమో పొట్ట గడవదు, ఇల్లు గడవదు, మరి మేమెలా మిమ్మల్ని సేవించాలి అని అంటే స్వామి చెప్పిన సమాధానం నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోను. స్వామి అన్నారు, మీరు ఈ పొలం పనులు చేసుకుంటూ దారిని పోయే వాళ్ళందరికీ కూడా ఎవరిని అడుగుతారు మీ దగ్గరకు వచ్చి సత్యసాయి బాబా గారు ఎక్కడుంటారు అని అన్నప్పుడు, అదిగో అక్కడ ప్రశాంతి నిలయం ఉందే అని డైరెక్ట్ చేస్తారే, అది నా గురించి చెప్తున్నప్పుడు అది నామస్మరణ అవుతుంది. నన్ను గురించి చెప్తారు, అలాగే మీరు పొలంబలు చేసుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే నామస్మరణ, అదే అన్నింటికంటే సేవ. దానివల్ల మనకి ఏంటంటే, ఎంత దూరంలో ఉన్నామని కాకుండా మానసికంగా మన స్వామికి ఎంత దగ్గరలో ఉన్నామో చూసుకోవాలి. అదే అంట, మనం ఎప్పటికప్పుడు స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి, వేడుకుంటూ ఉండాలి, అర్జీ పెట్టుకుంటూ ఉండాలి. భగవంతుడా, నేను చదువుకుంటున్నాను, నాకు సెలవుల్ని నువ్వే ఇప్పించు. భగవంతుడా, నాకు లీవ్ దొరికేట్టుగా నువ్వే చెయ్యి. నాకు టికెట్ లేదు, నువ్వే తెప్పించు. అట్లా స్వామి వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ దాన్నే శరణాగతి, టోటల్ సరెండర్ అన్నమాట. ఆ సరెండర్నెస్ ని మనం కనుక ప్రతి పిల్లలోనూ మనం దాన్ని, అదంటారు స్వామి అనుగ్రహం కావాలి, మన ప్రార్థన ఉండాలి. అది చేసినట్లయితే ఏ ఆటంకాల్ని అధిగమిస్తూ మనం వెళ్తామో మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. మనం పురాణాలన్నీ చదువుతూ ఉంటాం, ఎన్నో మిరాకిల్స్ వింటూ ఉంటాం, అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి. యూత్ ఆ రోజున అహల్యని దైవం అనుగ్రహించలేదా, ఈ రోజున స్వామి చుట్టూతా ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇబ్బందులున్నాయి, అయినా సరే అధిగమించి సేవల్లోకి వస్తున్నారు కదా, అవన్నీ ఎవరు చేశారు? దట్ ఈస్ హిస్ మిరాకిల్. ఆ మిరాకిల్లో మనకు కూడా జరగాలి అని, అట్లాంటి అనుగ్రహం మనకు కూడా కావాలని యూత్ ఎప్పుడు కూడా మన స్వామిని ప్రార్థించుకుంటూ ఉండాలి. నేను చూశాను యూత్ పిల్లలు వేల సంఖ్యలో వాళ్ళందరూ వాళ్ళ లీవ్స్ అన్ని సేవ్ చేసుకుని ఎంతో జాగ్రత్తగా ఉంచుకుంటారు. అది వాళ్ళకి స్వామి పట్ల ఉన్న ప్రేమ. ప్రేమ అంటే కాళ్ళు ఒత్తి స్వామికి సపర్యలు చేయడం కాదు కదా, స్వామిదే అంటారు. ఆ భావం ఉంది చూసారా, నేను ఆయన కోసం చేస్తున్నాను అని, ఆ భావమే మనకు ఆనందపరుస్తుంది, స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలేటి చేస్తుంది. చెయ్యాల్సిందల్లా ప్రార్థనే, ఆయనే మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటారు.
ఇప్పటి వరకు కుమారి సాయి అరుణ గారి ఇంటర్వ్యూ విన్నాము. ఇంతటితో ఈరోజు మా తెలుగు కార్యక్రమాలు సమాప్తం. ఓం శ్రీ సాయిరాం.